ಮೌನವ್ಯಾಖ್ಯಾ ಪ್ರಕಟಿತ ಪರ ಬ್ರಹ್ಮತತ್ವ ಯುವಾನನ್ ವರ್ಷಿಷ್ಠಾಂತೇ ವಸತ್ ಋಷಿಗಣೈ ಆವೃತಂ ಬ್ರಹ್ಮನಿಷ್ಠೈ ಆಚಾರ್ಯೇಂದ್ರಂ ಕರಕಲಿತಂ ಚಿನ್ಮುದ್ರಂ ಆನಂದಮೂರ್ತಿಂ ಸ್ವಾತ್ಮಾರಾಮಂ ಮುದಿತವದನಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಮೀಡೇ ವಿಶ್ವಂ ದರ್ಪಣ ದೃಶ್ಯಮಾನ ನಗರೀತುಲ್ಯಂ ನಿಜ ಅಂತರ್ಗತಂ ಪಶ್ಯನ್ ಆತ್ಮನಿ ಮಾಯಯಾ ಬಹಿರಿವೋದ್ಭೂತಂ ಯದಾ ನಿದ್ರಯಾ ಯತ್ ಸಾಕ್ಷಾತ್ ಕುರುತೆ ಪ್ರಬೋಧ ಸಮಯೇ ಸ್ವಾತ್ಮಾನಮೇವಾದ್ವಯಂ ತಸ್ಮಯೇ ಶ್ರೀ ಗುರುಮೂರ್ತಯೇ ನಮ ಇದಂ ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ಪಾರ್ಥಾಯ ಪ್ರತಿಬೋಧಿತಾಂ ಭಗವತೇ ನಾರಾಯಣೇನ ಸ್ವಯಂ ವ್ಯಾಸೇನ ಗ್ರಧಿತಾಂ ಪುರಾಣ ಮುನಿನಾಂ ಮಧ್ಯೆ ಮಹಾಭಾರತಂ ಅದ್ವೈತಾಮೃತವರ್ಷಿಣೀಂ ಅದ್ವೈತಾಮೃತವರ್ಷಿಣೀಂ ಭಗವತೀಂ ಅಷ್ಟಾದಶಾಧ್ಯಾಯಿನೀಂ ಅಂಬಾ ತ್ವಾಂ ಅನುಸಂಧಧಾಮಿ ಭಗವದ್ಗೀತೆ ಭವದ್ವೇಷಿಣಿ. ಭಗವಂತನ ಯೊಕ್ಕ ಗಾನಮು ಭವಮು ಸಂಸಾರಮುನಕು ದ್ವೇಷಿಣಿ, అంటే ఈ జగత్తు జగత్తుగా ఉన్నది అనే భ్రమకు ద్వేషిణి. జగత్తుని అనేకంగా చూడటమే బుద్ధితో సంసారం. యోగం చివరిలో స్వామి నాయన స్థితప్రజ్ఞుడి కావాలయ్యా అని అర్జునుడికి బోధిస్తూ అర్జునుడి ద్వారా మనందరికీ బోధిస్తున్నారు. మనోగతమైనటువంటి సర్వకామాలు త్యజించి ఎవరైతే పరమాత్మ యొక్క ధ్యాసతో సర్వదా తృప్తి అనుభవిస్తూ ఉంటారో, ధ్యాసంతా పరమాత్మ వైపు ఉంటుందే, వారు స్థితప్రజ్ఞులయ్యా. అటువంటి వాళ్ళు ఈ దుఃఖ సంఘటనలు వచ్చినప్పుడు అనుద్విగ్నం పొందరు, సుఖ సంఘటనలు వచ్చినప్పుడు ఎగిరిపడరు, రాగమో భయమో క్రోధమో లేనివారై ఉంటారు. దేని పట్ల అత్యధిక స్నేహం అనేది ఉండదు. ఈ ప్రాపంచిక విషయంలో కలగజేసే శుభ అశుభ విశేషాల్లో వాళ్ళకి శత్రుత్వము ఉండదు, స్నేహత్వము ఉండదు. దేన్ని చూచి పరమానందించరు, దేన్ని ద్వేషించరు. అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ, ప్రతిష్ఠితమైనటువంటి ఆయన యొక్క ప్రజ్ఞ ఈ ప్రాపంచిక విషయాలను చూసి ఆనందపడ్డు దుఃఖపడ్డు. ఏ విధంగా అయితే ఒక తాబేలు విషయములు వ్యతిరిక్త విషయములు వచ్చినప్పుడు వెనక్కి తీసుకుంటుందో, ఈ స్థితప్రజ్ఞుడు కూడా సాంసారిక అంటే ఎవరైనా వాళ్ళు ఎటువంటి మీకు తెలుసా అండి, మనం వాళ్ళని నమ్మకూడదండి అని చెప్పబోతూ ఉంటే ఈ కూర్మం తాబేలు ఏ విధంగా వెనక్కి తీసుకుంటుందో, వీళ్ళు ప్రపంచం నుంచి తమ ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ప్రాపంచిక విషయాలు వస్తున్నప్పుడు ఇంద్రియములను నుండి ఇంద్రియ అర్థములను వెనక్కి తీసుకుంటారు. అంటే కన్నులోంచి చూపు వెనక్కి లాగుతారు, చెవులోంచి వినికిడి వెనక్కి లాగుతారు, తన దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు సాంసారిక విషయాలతో ఎప్పుడైనా అసోసియేట్ కావాల్సిన సందర్భాల్లో ముందు ఈ ఇంద్రియములను అనేక విషయముల వైపు ప్రసరిస్తూ ఉండగా వీటిని కొంచెం విత్డ్రా చేస్తే వినివర్తంతే, అప్పుడు ఈ ఇంద్రియములు నిరాహారత్వం అనుభవిస్తాయయా. వీటికి ఆహారం ఇచ్చిన కొద్దీ అలా బాధ ఈ జీవుణ్ణి భ్రమలో పడుతూనే ఉంటాయి. ఈ ఇంద్రియములకు ఎప్పుడైతే ఆహారం ఇవ్వమో, ఇంద్రియములకు ఆహారం అంటే కంటికి అవి ఇవి చూడటం, చెవులకు ఏమిటోటో వినడం, ఇటువంటివి తగ్గుతూ వస్తుంది. అటువంటి తగ్గించుకుని అవసరమైన విషయములు మాత్రమే వినటం చూడటం ఇటువంటి అభ్యాసం చేస్తారయ్యా. ఈ ఇంద్రియాలు చాలా బలమైనవి, అవి మనస్సునే దొంగిలిస్తున్నాయి. ఎవడైతే ఈ ఇంద్రియాలను సరి అయినటువంటి కార్యక్రమాల్లో నియమిస్తారో, చక్కగా కార్తీక స్నానాలు స్వామి దగ్గరికి రావటం, తెల్లవారుజామున నాలుగింటికే వచ్చి అభిషేకాలు చూడటం, ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు చూడటం, ఇటువంటివి చేస్తున్నారు. అప్పుడు ఏమైపోయినాయి, ఇంద్రియాలకు వేరే పని ఇవ్వటం జరిగింది. నెమ్మదిగా ఈ ప్రాపంచిక విషయాల పట్ల రసవద్యం, కార్తీక మాసం చాలా ప్రయోజనాలు ఉంటాయి, అవి ఇవి అని చెప్పి చెప్పేసరికి మనం ఆకర్షించబడి నెమ్మదిగా లౌకిక ప్రయోజనాల దృష్ట్యా కార్తీక మాస స్నానాలు ప్రారంభించినా క్రమక్రమంగా దానిపైన ఒకనక ఆనందం, అద్వితీయం, అనిర్వచనీయమైనటువంటి ఆనందం వస్తూ మనసు పరమాత్మ వైపు వెళ్తూ ఉన్నటువంటి సంతోషానికి ఇక ప్రాపంచిక విషయాల పట్ల రసవర్జం. ప్రపంచ విషయాలు ఎలా ఉన్నా సరే ఆ కార్తీక స్నానం చేసి ఆ శివుడి దగ్గర కాసేపు మనసు పెట్టాలి అనే ఉభలాష. ఏమండి మీకేం దీనివల్ల లాభం ఉండదండి, మాకు ప్రాపంచిక లాభాలు అక్కర్లేదండి, స్వామి దగ్గరికి వెళ్తున్నాం, స్నానం చేస్తున్నాం, అది అనిర్వచనీయమైన ఆనందం అంటూ వచ్చారు. అంతకుముందు ప్రాపంచిక విషయ దృష్టితో వచ్చినా క్రమక్రమంగా అది పోతుంది. ఈ విధంగా ప్రాపంచిక విషయంలో ధ్యానం చేయటం తగ్గిస్తూ పరమాత్మ వైపు బుద్ధిని నడపాలయ్యా, అప్పుడు బుద్ధి పవిత్రమవుతూ వస్తుంది. ఎప్పుడైతే బుద్ధి పవిత్రమవుతుందో అప్పుడు అటువంటి యొక్క పవిత్రమైన బుద్ధి మాత్రమే నీవు స్థిరంగా ఉంచగలవు. అపవిత్రమైన బుద్ధి ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. విషయములు ధ్యానం చేస్తూ ఉంటే వాటితో ఒక సంఘం ఏర్పడుతోంది, అది కాస్త కామము, తర్వాత క్రోధము, మోహము, అల్పజన్మలు, పరమాత్మ తత్వానికి దూరం అవటం, ఈ త్రిగుణములకు వశులు అవటం, ఇదంతా జరుగుతోందయ్యా. అందుచేత ఈ ప్రాపంచిక విషయముల పట్ల రాగద్వేషములు రహితం చేస్తూ విషయముల వైపు ఇంద్రియములు ప్రవర్తించకుండా చూసుకుంటూ ఆత్మవై శైర్ విధేయ ఆత్మ, ఆత్మవైపు నడపాలయ్యా. ఎప్పుడైతే ఆత్మవైపు నడుపుతూ ఉంటామో ఆ బుద్ధి పవిత్రమై ఆత్మతత్వం అనుభూతం అవుతుంది. విహాయ కామాన్ సర్వ లౌకిక కోరికలను వదిలిపెట్టి ఈ స్థితప్రజ్ఞుడు ఈ ప్రాపంచిక విషయముల పట్ల నిస్పృహుడై వాటిని పట్టించుకోకుండా మమకారము అహంకారం లేనివాడై ఆ బుద్ధిని తీర్చిదిద్దుకుంటూ ఉంటే అటువాడికి మాత్రమే శాంతి లభిస్తుందయ్యా. దేహం పడిపోయే లోపల అటువంటి స్థితి సంపాదించుకోవాలి. కాబట్టి జన్మ వచ్చింది ఎందుకు అంటే బుద్ధిని నిర్మలం చేసి ఏకాగ్రం చేయటానికి. సత్యం అదే తెలియవస్తుంది. సత్యం ఎప్పుడు ఏర్పడియే ఉన్నది, అది అనుభవం కావాలి, ప్రపంచం కాదు అనుభవం కావాల్సింది. అందుచేత ఈ బుద్ధికి బుద్ధి యోగం కోసం వచ్చావు అది ఆశయము అని సాంఖ్యయోగం ముగించారు. ఇప్పుడు అర్జునుడు మనం కర్మయోగంలో ప్రవేశిస్తున్నాం. అధ కర్మయోగ, అర్జునుడు వెంటనే ప్రశ్న వేశారండి, కృష్ణయ్య ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి జీవుడు ఏమి సాధించాలి అంటే ఉత్తమమైనటువంటి బుద్ధి, బుద్ధి అంటే ఇంటలెక్చువల్, అటువంటిప్పుడు చక్కగా విచారణ చేసి బుద్ధిని పదును చేసుకోవాలి కదా. ఒకవేళ కర్మ చాలా స్వల్పమైనవి అని చెప్పారు, కర్మ మార్గము అని, కర్మలు కర్మ ప్రయోజనాలు చాలా స్వల్పమైనవయ్యా, వాటి పట్ల ఆశయం కలిగి ఉండటం, కర్మ ఫలితాల పట్ల ఆశయం కలిగి ఉండటం అనేది చాలా అధోగతి అయిన విషయము అని చెప్పుకుంటూ మీరే వస్తున్నారు. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. ఓ జనార్దన, కర్మలు చేయటము అనే విషయము కన్నా బుద్ధి నిర్మలంగా తయారు చేసుకోవటం అనేది జీవిత యొక్క ఆశయమైనప్పుడు తత్ కిం కర్మని ఘోరే మాం నియోజేసి, ఘోరమైనటువంటి యుద్ధము అనేటువంటి కర్మ నువ్వు తప్పనిసరిగా చెయ్యాలయ్యా అని, ఈ కర్మ నా చేత ఎందుకు చేయిస్తున్నారు, మనం చక్కగా విచారణ చేసి బుద్ధి నిర్మలం చేసేసుకుంటే అయిపోతుంది కదా, మధ్యలో ఈ యుద్ధము లేక తదితర కర్మలు ఎందుకు చేయాలి, అసలు జీవుడు కర్మలు ఎందుకు చేయాలి, మానేసి సహాయిగా విచారణలోకి వెళ్ళిపోతే పోతుంది కదా అని ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్తున్నారు స్వామి. అర్జున నీ ప్రశ్నకి సమాధానం జాగ్రత్తగా విను. అసలు కర్మలు ఎందుకు చేయాలి, బుద్ధినే పదును చేసుకుంటూ మూల కూర్చుంటే సరిపోతుంది కదా అనేది నీ సంకల్పం కదా, నీ ప్రశ్న కదా. లోకేస్మిన్ ద్విధ నిష్టా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఆయన ఎవరికైతే ప్రాపంచికమైనటువంటి దృష్టులు, ధ్యాసలు, అయ్యో మమకారాలు ఇటువంటి ఉంటాయో వాళ్ళకి నేను కర్మయోగము అనే మార్గం తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాను. ఎవరైతే ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేనివారై ఉంటారో అటువంటి వారికి జ్ఞాన మార్గం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక చోట కూర్చుని విచారణ చేస్తే సరిపోతుంది. అదే ఈ ప్రాపంచికమైనటువంటి 99 మంది అండి, నా పిల్లల కోసం లేకపోతే ఏదో నా భవిష్యత్తు కోసం, ఈ ప్రపంచం బంధువుల కోసం నేను ప్రవర్తించాలి కదా, నేను అవి ఇవి చేయాలి కదా, అవి ఇవి దాయాలి కదా, సంపాదించాలి కదా అనే ధ్యాసలో ఉంటారు కదా. అందుచేత కర్మయోగ మార్గము, కర్మల పట్ల అభిలాష ఉన్నంత వరకు ప్రపంచం విషయముల పట్ల అభిలాష ఉందా లేదా అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి మనకు బాధ చేసింది అంటే ప్రపంచంతో మనకు సంబంధం ఉందన్నమాట. ఏ బాధ లేదు ఎవరేమన్నా, ఒక అతీతత్వం మనం సంపాదించుకున్నాం, అటువంటి వాడు కర్మలకు అతీతుడైపోయినాడు. అటువంటి వాడికి జ్ఞాన మార్గం ఆ మార్గం చెప్పామండి. ఎవరైతే ప్రాపంచిక విషయముల పట్ల కించిత్ ధ్యాస, ఇంట్రెస్ట్, సంబంధము కలిగి ఉన్నారో మనస్సులో, ఏమంటే దుఃఖం ఎందుకు వస్తుంది ఎవరో ఏదో అన్నారని, అంటే ప్రపంచంతో సంబంధం ఉన్నట్టే కదా. ఈ విధంగా ప్రపంచపు సంఘటనలతో, సంబంధములతో, వ్యవహారములతో, వ్యక్తులతో ఒక మమకారము, ఒక వీరికి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి దృశ్య సంబంధమైన భావన ఉన్నంత వరకు అటువంటి వారికి కర్మ మార్గాన్ని చెప్పడం జరిగింది. సో ఇక్కడ జ్ఞాన మార్గం, కర్మ మార్గం. కర్మ ఎందుకు చేయాలి అన్నదానికి సమాధానం విను. నా కర్మణాత్ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే. అసలు కర్మలు చెయ్యవలసిన అవసరము లేకుండా హాయిగా జ్ఞాన మార్గంలో వెళ్ళేవారికి కర్మ సంబంధం లేకపోవడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? లోపల అనేకమైనటువంటి దృష్టిలు, ధ్యాసలు ఉండగా కేవలం అనేక ప్రాపంచిక విషయాలు వగైరా మనసులో ఉండి ఉండగా అప్పుడు అటువంటి వాడు కర్మను ప్రారంభించకపోయినంత మాత్రం చేత కర్మరాహిత్యం దొరకదయా. కర్మరాహిత్యం అంటే కర్మలు చేయకపోవడం కాదు. నైష్కర్మ్య స్థితి ఎవరికైనా సరే, ఎవరికైనా లక్ష్యం ఏంటి, కర్మలతో సంబంధం ఉండకూడదు. అయితే కర్మలతో సంబంధం లేనటువంటి నైష్కర్మ్య స్థితి కర్మలు చెయ్యనంత మాత్రానవ కలగదు. కర్మ విషయాలతో సంబంధం ఉండకూడదు మనస్సుతో, నిజమే. కానీ కర్మలు మానేసినంత మాత్రాన ఆ కర్మలతో సంబంధం లేని, ప్రాపంచిక విషయములతో సంబంధం లేని నైష్కర్మ్య స్థితి వస్తుందా? కర్మలు చేయనంత మాత్రం రాదయ్యా. కర్మలు మానినంత మాత్రం మోక్షం వస్తే గోడకు కూడా మోక్షం వస్తుంది, కుదరదు. కర్మలు చెయ్యకపోయినంత మాత్రాన, మనం మానేసినంత మాత్రాన కళ్ళతో చూడటం మానేశాం, చెవులతో వినటం మానేశాం, కళ్ళు మూసుకున్నాం, ఓ కన్నులారా తెరవకండి అని మూసుకున్నాం, ఓ చెవులారా వినకండి అని వీటి కూడా మూసుకున్నాం, అంత మాత్రాన నైష్కర్మ్య స్థితి వస్తుందా? కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు తిన్నారో లేదో, వీళ్ళు బారికి వెళ్ళారో లేదో, ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ బంధువులు ఎలా ఉన్నారో, బలాంతో పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో, ఇదే ధ్యాస వస్తుంది. కళ్ళు మూసుకున్నా, చెవులు మూసుకున్నా ప్రాపంచిక విషయాలు మనస్సు మననం చేస్తూనే ఉంటుంది. కనుక ఇంద్రియములతో పని చేయనంత మాత్రాన నైష్కర్మ్య స్థితి, కర్మములకు అతీత స్థితి వస్తుందా? రాదు. నచ సన్యాసనా దేవ సిద్ధిం సమధిగశ్చతి. కేవలము కర్మలు సన్యాసించినంత మాత్రం చేత సిద్ధి లభించదు. కర్మలు వదిలేసినంత మాత్రాన కర్మలకు అతీతమైనటువంటి సిద్ధి, ఆత్మను సిద్ధింపజేసుకునే స్థితిని సిద్ధి అన్నాం. సిద్ధి లభిస్తుందా? లభించదు. ఎందుకో కొన్ని విషయాలు చెప్తున్నాను విను. అసలు ఫండమెంటల్గా ఒక విషయం చెప్తున్నా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఏ జీవుడైనా ఏ కర్మ చేయకుండా ఉంటాడా, ఉండగలడా? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏ ఆశ్రమంలో అయినా, ఒకవేళ ఒక ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నారు, అక్కడ ఊరికే కూర్చుంటారా అండి? సన్యాసాశ్రమానికి అనేక నియమాలు పెట్టారు. వారు భిక్షాటనం చేయాలి, జనులకు సత్య విషయం ఆత్మ విషయం బోధిస్తూ ఉండాలి, గృహస్థులకు శుభం కలగజేస్తూ ఆశీర్వదిస్తూ ఉండాలి, ప్రసాదం స్వీకరిస్తూ ఉండాలి. ఈ విధంగా వారికి కూడా అనేక పనులు చెప్పారు. కాబట్టి సన్యాసాశ్రమంలో ఇంక పనే ఉండదు. కొంతమంది అనుకుంటారు ఈ కుటుంబ వ్యవస్థ వదిలేసి హాయిగా ఆశ్రమంలో చేరితే బాగుంటుందని. ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత పనులు చెప్పరనుకున్నారా? ఆశ్రమంలో అయినా ఆశ్రమం అంతా పరిశుభ్రం చేయాలి, వంటలు చేయాలి, అక్కడ ఆశ్రమానికి వచ్చిన గురువు గారిని చూడటానికి వచ్చిన వాళ్ళకి చక్కటి భోజన వసతులు చూడాలి, సేవలు చేయాలి, భజనలు చేయాలి, ప్రోగ్రామ్ టైం టేబుల్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కర్మలు చెయ్యకపోవటం అనే ప్రసక్తే లేదు. అసలు కొన్ని తెలిసి చేస్తున్నాం, ఈ రక్తం మెదడు దాకా వెళ్తోంది, ఆ రక్తాన్ని కదిలించడం అనే కర్మ మనం చేస్తూనే ఉన్నాం కదా, అసంకల్పితంగా చేస్తున్నాం. ఇదేమో ప్రపంచంలో సంకల్పితంగా చేస్తున్నాం, దేహంలో అసంకల్పితంగా చేస్తున్నాం. ఏదో కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఏ జీవుడు ఉండడయ్యా? సో కర్మలు మానేస్తే హాయిగా వేరే ఇంకో చోటుకి వెళ్ళి విచారణ చేస్తానంటే కుదరదు. ప్రతి జీవుడు ఇది కర్మభూమి, ప్రతి జీవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కార్యతో హి అవశ్య కర్మ సర్వ ప్రకృతి జయర్గుణై. అసలు నీ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో తయారై వచ్చింది. అంటే దేర్ ఆర్ సమ్ వర్కర్స్ హూ ఆర్ మేకింగ్ దిస్ బాడీ. ఈ కన్ను చూడటంగా డిజైన్ అవటానికి, చెవులు వినికిడికి అనుకూలం అవటానికి, చర్మం స్పర్శకి స్పర్శ అనుభవం అందించడానికి సిద్ధపడటానికి, దీనికి అంతటికీ యూనివర్సల్ వర్క్ ఒకనొక ప్రాసెస్ జరుగుతోంది కదా. ఆ జరిగితే కదా నీ శరీరం వచ్చేది. ఎవరి చేత జరుగుతోంది? ప్రకృతే ఇదంతా నడుపుతోంది. ప్రకృతే అంతా నడుపుతూ నీ దేహం కూడా ప్రకృతి యొక్క వశంలో ఉంది. ప్రకృతి ఊరుకుంటున్నా నేను పనిచేయనంటే ఈ కాళ్ళు ఎవరో, చేతులు ఎవరో, ముక్కు ఎవరో, ఆ ప్రకృతి నీ చేత తన పని తాను చేయించుకుంటోంది. ప్రకృతికి వశుడై జీవుడు చేయవలసింది. ఒకవేళ నేను చేయను అంటే మూర కూర్చోగలడా? దేహం ఉంటే యు హౌ టు వర్క్. ఉట్టిగా కూర్చున్నవాడికి ఏమవుతుందండి? ఆకలేదు, పొట్ట ఇంతలా తయారవుతుంది, శరీరం ఎందుకు పనికిరాదు. తినాలి, దానికి సంబంధించిన పని చేయవలసిందే. తినకుండా ఉంటే చచ్చిపోతాడు, తింటే పని చేస్తే కానీ అరగదు. కనుక జీవుడు ఇప్పుడు పని చేయక తప్పదు. ప్రకృతి ఒకవేళ నేను చెయ్యను అని కూర్చున్నాడు అనుకోండి, ప్రకృతియే తన వశం చేసుకుని హాయిగా నీ చేత పనిచేయించుకుంటుంది. ఏమంటే ఎక్కడో పక్షి ఉంటుంది, ఎక్కడో ఆహారం వెతుకుతూ ఉంటుంది, ఈలోగా దానికి సాయంకాలం అవుతూ ఉండగా తను ఎక్కడ గుడ్డు పెట్టాడో జ్ఞాపకం వస్తుంది. ఆ పక్షి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఎక్కడ తాను గుడ్డు పెట్టిందో పొదగడానికి అక్కడికి వెళుతుంది. ఈ ఆ పక్షిని నడిపించింది ఎవరండి గుడ్డు దాకా? ఇది అందరం గమనిస్తూ ఉండుండే చేపావరం ఉంది, కిటికీలో గుడ్డు పెడుతుంది, అది ఎక్కడెక్కడో తిరుగుతుంది. సాయంకాలం వచ్చేసరికి ఆ గుడ్డును పొదగడానికి అక్కడికి వస్తుంది. అనగా ఎవరు దాన్ని తీసుకొచ్చారు? ప్రకృతియే తన వశం చేసుకుని ఈ సృష్టి అంతా నడవడానికి, జంతుజాలం అనే కథనం నడవడానికి ఆ పక్షికి ఆ మమకారం పెట్టినట్టుగా మానవుడికి కూడా ఆ పని చేసేయడానికి తన పద్ధతిలో ఒక రకమైన అట్రాక్షన్ పెట్టి తనే వశంగా చేయించుకుంటుంది. సో ప్రతివాడు ప్రకృతికి వశుడై కర్మలు చేయవలసిందే. నేను కర్మలు చెయ్యను అనేది ఎలా కుదురుతుందయా? కర్మేంద్రియాణి సంయమ్య జాయతే యాస్తే మనసాస్మరన్. కర్మ ఇంద్రియములు ఉన్నాయి. కర్మేంద్రియములు ఏమేమిటండి? కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, చర్మం స్పర్శ, నాలిక రుచి చూస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవన్నీ ఈ కర్మేంద్రియాలని బలవంతంగా పెట్టి కళ్ళతో నేను చూడను, చెవులతో నేను వినను, చర్మంతో నేను స్పృశించను, నాలుకతో రుచి చూడను అని ఎవడైనా ఈ కర్మ ఇంద్రియములను బలవంతపెట్టి వాటిని పనిచేయనికుండా ఉన్నాడనుకో, అప్పుడు మనసు ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం కూర వండుకున్నారు? ఆ కూర మనకు పెడతారా లేదా? లేకపోతే మన వీళ్ళింట్లో ఏం జరుగుతోంది? వాళ్ళకేం వాళ్ళింట్లో ఏం సంపద ఉంది అని మనసు ఏం చేస్తోంది? ఆలోచిస్తూ ఉంది. కర్మేంద్రియములకు పని చెప్పకపోయినా ప్రాపంచిక విషయములను మనస్సు మననం చేస్తూనే పోతోంది. కేవలము ఇంద్రియములను మూసేసినంత మాత్రాన అనుభూతులు పోతాయా, మనస్సు మననం చేస్తూనే ఉంటుంది. ఏమండి, మన పెద్ద ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కడి యొక్క అనుభవం. రాత్రి 9:30 ఇంటికి చేరతాడు, ఆయన శుభ్రంగా భోజనం చేస్తాడు, పడుకుంటాడు. ఇప్పుడు ఏమైనాయి, ఇంద్రియాలన్నీ కూడా దే ఆర్ సైలెన్స్డ్. ఓ చెవు నువ్వు వినకు, ఓ కన్ను నువ్వు చూడకు అని అన్నీ మూసేశాడు. మూసేసి నిద్రలోకి వెళ్ళాడు. నిద్రలో ఏమైంది, ఓ పెద్ద సీను, స్వప్నంలో పెద్ద దృశ్యం, అనుభూతులు, సంబంధాలు, అనుబంధాలు, ఆవేశాలు, కోపాలు, భయాలు, ఇష్టాలు ఇవన్నీ చూస్తున్నాడు. ఇంద్రియములను మూసిపెట్టి ఉంచినా మనసు ఊరుకుంటోందా, ఊరుకోవట్లా. స్వప్నం అంతా కంటోంది కదా, అలాగే జాగృతిలో కూడా ఇంద్రియములకు పని చెప్పనంత మాత్రాన మనస్సు ప్రపంచక విషయాలు మననం చేయకుండా ఉండదు. అయ్యో పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళేమయ్యారో, వీళ్ళకేం పోయే కాలం, వాళ్ళు అలా అన్నారు కదా, వీళ్ళు ఇలా అన్నారు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళు కదా, వీళ్ళు ఇటువంటి వాళ్ళు కదా, ఇటువంటి ఆలోచనలు మనస్సు చేస్తూ ఉంటే ఇంద్రియములకు పని చెప్పనంత మాత్రాన ఏం ప్రయోజనం అయ్యా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా, ఎవడైతే ఇంద్రియములను మాత్రం మూసిపెట్టి మనస్సుతో ప్రపంచక విషయాల భావన చేస్తూ ఉంటాడో, ఆలోచన చేస్తూ ఉంటాడో, అది ఆశ కావచ్చు, దురాశ కావచ్చు, బ్లేమింగ్ కావచ్చు, తప్పు పట్టుకోవడాలు కావచ్చు, లేకపోతే నిరుత్సాహం కావచ్చు, ఏదైనా మనస్సుతో మననం చేస్తూ ఇంద్రియములను పని చెప్పకుండా మనస్సుతో మననం చేస్తూ ఉంటాడో అటువంటి ప్రయత్నశీలుడు విమూఢాత్మా. మిథ్యాచార, అతనిది మిథ్యాచారం. అతను ఆచారం నిజమైన ఆచారం కాదు. ఇంద్రియములు పని చెప్పకపోయినా ఇంద్రియములకు కళ్ళు చూడవండి, కానీ కళ్ళు మూసుకుని ఏదేదో రూపాలన్నీ గుర్తు చేసుకుని మననం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమిటి చూడనట్లా, ఒకవేళ ఇతను చూడను అని కళ్ళు మూసుకోవడం అనేది మిథ్యా ఆచారమే. నోట్తో మాట్లాడండి కానీ లోపల మనస్సుతో ఆడు యూస్లెస్ ఫెలో, చూసావా నేను ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నానో, వాడు చేయట్లేదు, వీడు చేయట్లేదు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి లోపల మనసు మాట్లాడుతూనే ఉంటుంది. నోరుతో మాట్లాడకపోతే మాత్రమే మనసు మాట్లాడుతూనే ఉంటుంది. ప్రయోజనం ఏంటి, ఇంద్రియములకు నేను పని చెప్పను, కర్మలు చెయ్యను అంత మాత్రాన అతని ప్రయత్నము మనస్సుతో ప్రపంచక విషయాలు మననం అవుతున్నంత వరకు అది మిథ్యాచారమే, దొంగాచారమే. వాడు మిథ్యాచారి అవుతాడయ్యా, అంతేగాని ఇంద్రియములను జయించిన వాడు కాదు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన కనపడే దృశ్యానికి మన మనస్సు వశమయ్యి ఉంది కదా, అది జయించబడినట్ట కాదు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నా కూడా ఆలోచనలు ఎక్కడికి పోతాయి. ఎవరైతే ఈ ఇంద్రియములను మనస్సుతో సరైన మార్గంలో నియమించి కర్మ చేయాలి, అంతేగాని ఇంద్రియములకు ఇష్టమైన విషయాల్లో కర్మ చేయటం కాదు. ఏది శుభప్రదమో, ఏది ఉద్ధరిస్తుందో, ఏది శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో ఆ మార్గంలో ఈ ఇంద్రియాలు, నీకు ఇవ్వబడిన ఇంద్రియాలు నువ్వు నియమించాలి. ఇంద్రియాలు ఎంతో కష్టపడి అనేక జన్మల తర్వాత ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు సంపాదించుకున్నాం. అటువంటి ఇంద్రియాలతో ఇంద్రియాలని సరైనట్టుగా నియమించి, ఇప్పుడు ఒక పిల్లవాడికి స్కూటరు, ఇంట్లో స్కూటర్ కొనిపెడితే తెగ ఉదయం నుంచి సాయంకాలం దాకా రోడ్ల అమ్మడే 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరం వెళ్తున్నాడండి, ప్రయాణం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆ స్కూటర్ కొనేట్టు మానేస్తావా, లేకపోతే దాని మీద పెట్రోల్ పోసి తగలబెడతావా? పెట్రోల్ పోసి తగలబెట్టినంత మాత్రం ఆ పిల్లవాడు రోడ్ల అమ్మడే తిరగాలి అనే ధ్యాసపోయిందా? పోలా. మనం కొన్న స్కూటర్ని ఎందుకు ఉపయోగించాలో అందుకు ఉపయోగించాలి. చక్కగా కాలేజీకి వెళ్ళి రావాలి, నెమ్మదిగా వెళ్ళి రావాలి, ఇబ్బంది పడకుండా టైంకి వెళ్ళి రావడానికి కదా మనం కొనుక్కున్నది. అది మానేసి రోడ్ల అమ్మడే తిరిగేటప్పుడు స్కూటర్ తప్ప ఎలా అవుతుంది? ఇంద్రియములు మనకు వచ్చాయి, ఇంద్రియములతో ఏది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. అలా కాకుండా ఇంద్రియములను అసలు ఉపయోగించము అంటే మనస్సుతో మాత్రం ప్రపంచక విషయాలు ఆలోచిస్తుంటే అది మిథ్యాచారం అయ్యా. మనస్సుతో ఇంద్రియములను నియమించి ఎవరైతే కర్మలు చేస్తారో, ఉపాసనా భావంతో చేస్తారో, కర్మేంద్రియ కర్మయోగం అసక్త. సక్త అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్ లేకుండా కర్మ ఇంద్రియములతో కర్మయోగాన్ని నిర్వర్తించాలి. అంటే కర్మతో కర్మయోగాన్ని, ఇంద్రియములతో కర్మయోగాన్ని. యోగం అంటే ఏంటి? ఒక పరమాత్మ ఆశయంగా, ఓ పరమాత్మ నేను ఈ ఇంద్రియములతో ఏ ఏ పని చేస్తున్నానో అది ఈ ప్రపంచంలో చేస్తున్నాను, కానీ నీకు నిన్ను సేవించాలి అన్న మార్గంగా చేస్తున్నా. సో మై ఎయిమ్ ఈజ్ టు సర్వ్ యూ. పరమాత్మ ఇన్ యువర్ సర్వీస్ నేను ఈ పని చేస్తున్నా, ఇంద్రియములు ఉపయోగిస్తున్నా అన్న భావంతో చేయాలి. అంతేగాని ఇంద్రియాలు మూసించితే ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం ఇంద్రియాలు. కర్మేంద్రియ కర్మయోగం, కర్మ ఇంద్రియములను కర్మయోగంలో ఉపయోగించాలట. కర్మయోగం అంటే ఏంటండి? వెన్ అవర్ వర్క్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వర్షిప్ టు గాడ్. ఓ పరమాత్మ, ఈ కర్మ ద్వారా మిమ్మలను సేవిస్తున్నానండి అన్న భావన పెట్టామనుకోండి, వంట చేస్తున్నాం. ఆ వంట చేస్తున్నప్పుడు పరమాత్మ ఎవరు తింటున్నారో వారందరూ మీ స్వరూపాలై ఈ వంటకి స్వీకరించుగాక అన్న భావంతో నేను చేస్తున్నానండి. అందుకనే మన చిన్నప్పుడు వంట చేసేటప్పుడు పాటలు పాడుతూ వంట చేసేవారు, భగవంతుడికి సంబంధించిన పాటలు పాడుతూ వంట చేసేవారు. అంటే ఏంటి? పరమాత్మని మననం చేయడానికి వంట ఏం అడ్డు కాదు. వంట పాటలు పాడుతూ భగవంతుడి సంబంధించిన పాటలు పాడుకుంటూ, నీవే జీవా నీవే బ్రహ్మమ నీ స్మృతి తెలుపంగా అనుకుంటూ వంట చేసేవాడు. లేదా అమ్మవారి స్తోత్రాలు చేస్తూ వచ్చేసేవారు, లలితా సహస్రం చేస్తూ వంట చేయొచ్చు. అప్పుడు ఏమైంది, ఈ అలాగే ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఓ పరమాత్మ, ఎవరెవరు పై ఆఫీసర్స్తో, ఎవరెవరు నా సబార్డినేట్స్తో, ఎవరెవరు కస్టమర్స్తో నేను ఈరోజు ఇంటరాక్ట్ కావాలో, పరమాత్మ మీ రూపాలు కదా, ఇదంతా మీ సేవలో భాగంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతానయ్యా అనుకుంటూ వెళ్ళచ్చా? ఇంటికి వస్తూ భార్య రూపంలో ఉన్న పరమాత్మ, పిల్లల రూపంలో ఉన్న పరమాత్మ, తల్లిదండ్రుల రూపంలో ఉన్న పరమాత్మను సేవిస్తున్నాను అన్న భావంతో ఇంటికి రావచ్చా? అలా సేవ భావనతో చే పరమాత్మ ఇది నా ఉపాసన అని అనుకుని కర్మ చేయొచ్చా? అలా కర్మ చేస్తే అది కర్మయోగం. ఇంద్రియములను కర్మయోగంలో అసక్త, అసక్త అంటే నాన్ అటాచ్డ్. ఈ వస్తువులు విషయములు వ్యక్తులు నీవి కానీ నావి కావయ్యా? నావి అనుకుంటే సక్తత, నీవి అనుకుంటే అసక్తత. అసక్త స విశిష్యతే. ఎవడైతే ఇంద్రియములు మూసేసి ప్రాపంచిక విషయాలు వ్యవహారాలు ఆలోచిస్తుంటాడో వారికన్నా ఇంద్రియములు అపాయం చేసి ఈ ఇంద్రియముల ద్వారా చేస్తున్న కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో కర్మయోగి అయి ఉపాసనాభావంతో చేసేవాడు హీఈస్ బెటర్. సందర్భాలని ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాడు, హీఈస్ యూజింగ్ ఫర్ ద రైట్ పర్పస్. అంతేకాని ఇంద్రియాలని పనిచేయకుండా ఉన్నంత మాత్రం ఏం ప్రయోజనం? స్కూటర్ ఉందండి, ఎందుకు వాడాలి? చక్కటి ప్రదేశాలకు వెళ్ళటానికి అవసరాలకి వాడాలి. అంతేకాని స్కూటర్ నాకు ఉంది అందరూ చూడండి అని చెప్పి 200 కిలోమీటర్ల రోజులు రోడ్డు మీద షోలు కొట్టడానికి వాడాలా? ఎవరు వాడమన్నారు? స్కూటర్ ఎందుకు వాడాలో అందుకు వాడాలి, ఇంద్రియాలు ఎందుకు వాడాలో అందుకు వాడాలి. ఏ పర్పస్ కోసం ఈ ఇంద్రియాలు తెచ్చుకున్నాం? మనం పరమాత్మకు దగ్గర అవ్వడానికి. పరమాత్మకు దగ్గర అవ్వడానికి ఆ ఇంద్రియములతో చేసే కార్యక్రమములే కదా మనకు దిక్కు. సో ఈ కర్మని అయం మే హస్తో భగవానః అంటారు రుద్రంలో చెప్తాడు. పరమాత్మ ఏ కార్యక్రమములు నేను చేస్తున్నానో అవి చేతితో కూడా, ఈ శరీరంతో చేసేది ఈ చేతులతో చేస్తున్నావు కాబట్టి ఈ చేతులే నాకు పరమాత్మ. నువ్వు ఇచ్చిన అవకాశం నిన్ను పూజించడానికి ఏ ఏ కర్మలు నాకు నియమించబడ్డాయో ఆ కర్మలు నిన్ను ఉపాసించడానికి ఒక మహత్తరమైన అవకాశమయ్యా అన్న భావంతో చేస్తే అసక్త అంటే ఆసక్తి లేకపోవటం అన్నదానికి నువ్వు పెద్ద వంట చేసేద్దాను, ఏమిటి నీ చేతి వంట నాకేం నచ్చలా, నేను హాయిగా హోటల్లో తింటా అంటే చిచి ఈ మొగుడికి వంట చేయకూడదు అని మానేసింది అనుకో అమ్మగారు. అప్పుడు ఏమైంది, నన్ను గౌరవిస్తే చేయాలి, నాకు ఇంపార్టెన్స్ కనిపే ఒప్పుకుంటే చేయాలి, లేకపోతే చేయకూడదు అని అమ్మగారు అంటే అది సక్తత అన్నమాట. వారు ఏమన్నా పరమాత్మకి ఇది నా సేవ అన్న భావంతో చేశామనుకోండి. ఒక బిచ్చగాడు ఉన్నాడు, వచ్చారు వారి కూర పప్పు అన్నం వేశాం. వేయగానే ఆయన ఏమనాలి, అమ్మా చాలా సంతోషం అని అన్నారనుకోండి. మనం ఇంకోసారి ఇంకో 4 సార్లు వేస్తాం, వేసావులే వేయండి కూర, ఏం కూరలో ఏంటో నా కర్మ మీ ఇంటికి రావడం అని వెళ్ళాడు అనుకో, అప్పుడు కూడా ఆ అమ్మగారు నువ్వు మెచ్చుకో లేక తిట్టుకో, నీలో ఉన్న ఆ వైశ్వానరుడికి నా ఉపాసన, అంతేకాని మీరు మెచ్చుకుంటారనో మెచ్చుకోరనో నా ఉద్దేశం కాదు అన్న భావంతో వారు ఇవ్వవలసింది ఇచ్చేశారు అనుకుందాం ఒక అమ్మగారు. అప్పుడు అదేమైంది, కర్మయోగం అయిపోయింది. లేక మెచ్చుకుంటున్నారు కాబట్టి వేస్తే కర్మ సంఘం అయింది. ఆయన మొహం ఇట్లా పెట్టుకుని వెళ్తాడు, ఆయనకి